ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरोन्दस्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् जगद्धात्रीमहं देवीं हरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं మార్కండేయ పురాణ సప్తాహ ప్రవచనాల్లో పంచమ దివస కార్యక్రమంలో గడువుపెట్టాం. క్రోష్టుకి అనేటటువంటి మునికి మార్కండేయుడు సృష్టి విశేషాలన్నీ చెప్పాడు. దానిని ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పాయి. అందులో భాగంగా బ్రహ్మదేవుడి సంకల్పంతో సృష్టి ఆరంభమవడం, ఈ సృష్టిలో ఒక్కొక్కప్పుడు రజోగుణము తమోగుణము పెట్టేగినప్పుడు ఎటువంటి వాళ్ళు పుడతారో కూడా చెప్పాడు. దుస్సహుడు అనేవాడు పుట్టాడని, వాడి వల్ల లోకం అల్లకల్లోలమయ్యిందని, వాడి సంతానమే వ్యసన పరులకు నిలయమని వాడు ఎక్కడ ఉంటాడో కూడా చెప్పుకున్నాం. దురాచార సంపన్నులేళ్లలో వాడు ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఆచారము ప్రతి వ్యక్తికి అవసరం. ఆచారము అంటే పెద్దలు ఇలా నడుచుకోండి అని మనకి ఒక ప్రవర్తనను విధించారు. మన నడక, మన ప్రవర్తన, అదే ఆచారం. ఆచరించి చూపించారు కనుక ఆచారం అన్నాం. ఆచారం వల్ల ఆరోగ్యం ముందు. ఎప్పుడైనా మీకు చూడండి, ఆచారాలన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మొట్టమొదట ఏర్పాటు చేశారు. అనగా ఆచారం యొక్క ప్రధాన లక్షణం లేక లక్ష్యం ఆరోగ్యం. సూర్యోదయానికంటే ముందు లేవడం, వ్యాయామం చేయటం, స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, దీనివల్ల వచ్చే అత్యద్భుతమైన ఆరోగ్యం. పదింటికి నిక్కినీరికి లేచి అప్పుడు స్నానం చేసి ఏదో వచ్చే నీళ్లు పోసుకుని పోసుకోక ఈ అశుద్ధమైన వస్త్రాలతో భోజనం చేస్తే క్రమంగా శరీరం మనకు తెలియకుండానే మన మాట వినకుండా అయిపోతుంది. ఇవాళ మధుమేహము, రక్తపుపోటు, అజీర్ణము, ఈ వ్యాధులన్నిటికీ మూల కారణం ఆచారాన్ని విడిచిపెట్టడమే. మీరు ఒక్కసారి చూడండి, అష్టాంగ యోగంలో ఉన్న మార్గాలన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవే. ఇప్పటికి కూడా ఉదయం పూట లేచి సమయానికి వ్యాయామం చేసి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఉన్నంత ఆరోగ్యంగా బద్ధకముతో ఉండేటటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళకి అన్ని రోగాలే, వీళ్ళకి అన్ని ఆరోగ్యాలే. కొన్ని వంశ పారంపర్యంగా వస్తాయి, కొన్ని మనం ప్రవర్తనతో తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఆచారం చాలా అవసరం. ఆచారం ఉంటే దుస్సభుడు వాళ్ళని పట్టుకోడు. అప్పుడు ఆయన మనువుల గురించి అడిగాడు. అప్పుడు ఆ మనువులలో మొదటి మనువు స్వయంభూ గురించి చెప్పిన కథ కూడా మనం చెప్పుకున్నాం. రెండో వాడి పేరు సార్వచిషుడు. అతని చరిత్రని క్రోష్టుకి మార్కండేయుని ద్వారా విన్నాడు. అందుకని ఇది మార్కండేయ పురాణం. పూర్వకాలంలో వరణ నదీ తీరంలో అరుణాస్పదం అని ఒక పురం ఉన్నది. ఇప్పటికీ ఉన్నాయి అవి, కానీ పేర్లు మారేంతే. అరుణాస్పద పురాన్ని ఇప్పుడు మనం మార్కండేయపురంగా పిలుస్తున్నాం. చాలా గొప్పది అది. కాశీకి దగ్గరలోనే ఉంటుంది అది. అసలు మార్కండేయుడు అనేవాడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని పూజించి ఆ శివలింగ ప్రభావం వల్ల మృత్యుంజయుడు అయ్యాడు. కాశీకి ఇంచుమించుకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. మార్కండేయుని చేత ప్రతిష్ఠింపబడి పూజింపబడి మార్కండేయునికి అభయం ఇచ్చినటువంటి ఆ లింగం అత్యద్భుతమైన ఆలయం. ఎంత పాతదో, పెద్ద పెద్ద స్తంభాలతో శాసనాలతో ఉంటుంది. దాన్ని చూస్తేనే అసలు మనకి ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. నేను చాలామందిని చూశాను జాతకరీత్యా కొంతమందికి మారకము అని ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవడమో మరణమో ఇలాంటి గండాలతో గజగజలాడిపోయి మారక బాధలు పడేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరూ ఆలయానికి వెడితే టక్కున వాడి పిల్లలు బాగుపడతారు. సంవత్సరంలోపు చచ్చిపోతాడని ఒక డాక్టర్ గారు కుర్రాడికి చెప్పాడండి, నిజంగా నేను చూశాను. సరే ఆ తల్లి ఏడుస్తూ పిల్లాడికి ఏదో ఈ మెదడులో తేడా వచ్చింది, జ్ఞాపక శక్తి ఉండదు, దానివల్ల ఆహారం తినాలని కూడా తెలియదు, మలమూత్ర విసర్జనలు వాటి మీద దేని మీద పట్టు ఉండదు, అందువల్ల వాడు ఏడాదిలో చచ్చిపోతాడు. గురువుగారు ఏం చేసుకుంటుంటారండి అని అడిగింది. హాయిగా వెళ్ళి మార్కండేయేశ్వర ఆలయం ఉంది కాశీ దగ్గర, ఎంత ఖర్చు పెట్టావు అక్కడికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకుని మీ పిల్లాడు అక్కడ వారే ఆ స్వామివారి మీద చూసుకుంటారన్నాను. నిజంగా చెబుతున్నాను, ఆ కుర్రాడు ఇప్పుడు హాయిగా స్కూల్లో చదువుకుంటాడు. అది మార్కండేయేశ్వర ఆలయం యొక్క గొప్పతనం. ఇవన్నీ వారణానదీ తీరంలో ఉన్నాయి. అసలు వారణాసి అనే పేరుందుకు వచ్చింది కాశీ కంటే, గంగానదిలో ఒకవైపు వరణ అనే నది, మరొకవైపు అసి అని ఇంకో నది, ఈ రెండు ఉపనదులు అనమాట గంగానదికి. గంగలో ఇవి కలిసిపోతాయి కనుక గంగానదికి ఉపనదులు ఇవి. ఈ వరణ అసి అనే నదులు కలుస్తున్న స్థలమునకు మధ్యలో ఉన్న పురము గనక వరణాసి, అదే వారణాసి వారాణసి అని మూడు పదాలతో పిలువబడింది. అందువల్ల గంగానదికి ఉపనది వారణాసి. ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అటువంటి వరణానదీ తీరంలో అరుణాస్పదం అని ఒక గొప్ప పురం ఉన్నది. ఆ పురంలో పరమసుందరుడు ప్రవరుడు అని పేరు కలిగిన ఒక శ్రోత్రియుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో వరణానదికి వెళ్ళి హాయిగా స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసుకుని సావిత్రి జపం చేసుకుని శిష్యులతో కలిసి కొంతసేపు అక్కడ జపతపాలు పూర్తి చేసుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చేవాడు. మారణ మార్కండేయ పురాణంలో ఇంచుమించుకు ఒక 200 పద్యాల లోపు ఈ మరు చరిత్రని, సార్వచేష మరు చరిత్రని రాసి చెప్పాడు మనకి, మనకు అందించాడు. దీనిని అల్లసాని పెద్దన 620 గద్యపద్యాల్లో ఇంచుమించుగా మనకి పెద్ద కావ్యంగా కూడా అందించాడు. అందుకే ఉత్తమమైన చరిత్రగా చెప్పారు. సార్వచేష మను సంభవాన్ని వింటే పద్మ అనే ఒక నిధి ఉన్నది, ఆ నిధి ఇంట్లోకి వస్తుంది. ఆ పద్మానిధి యొక్క లక్షణం ఏంటంటే సుఖం శాంతి ఇవ్వడం. పద్మానిధి గురించి విన్నా, పద్మానిధి మన ఇంట్లో ఉన్న పరమసుఖం. పద్మనిధి పద్మానిధి అని రెండు రకాలుగా ఆకారాంతం అకారాంతంతో కూడా పిలవచ్చు అనమాట. శ్రీ మహావిష్ణువుకి కుడి ఎడమల వైపు, లక్ష్మీదేవికి కూడా కుడి ఎడమల వైపు శంఖం పద్మం అని రెండు నిధులు ఉంటాయి. ఆ రెండు నిధుల్ని పూజించి తీరాలి. శంఖనిధేమో కుటుంబ వృద్ధి, పద్మనిధి ధనధాన్య వృద్ధి, ఈ రెండింటిని ఇస్తుంది. అందువల్ల ఈ రెండు నిధులకి పూర్వకాలంలో అర్చన చేశాకే లక్ష్మీదేవికి అభిషేకం చేసేవారు. శ్రీ సూక్తం చదివే ముందు ఈ నిధుల వర్ణన కూడా చేయాలి అని ఒక నియమం ఉన్నది. క్రమంగా ఇవన్నీ పోతున్నాయి అనుకోండి, పోవటం వల్ల కొంత అశాంతి కూడా వస్తున్నది మనకి. డబ్బు ఉంటుంది కానీ తగిన ఆరోగ్యం ఉంటుందా, శాంతి ఉంటుందా, ఆనందం ఉంటుందా అంటే ఉండడం లేదు. కారణం ఏంటంటే చెయ్యవలసినవి సక్రమంగా చేయకపోవటం వల్ల. కాబట్టి తప్పక ఈ నిధులను కూడా కీర్తించాలి. కనీసం ఈ నిధులను తలుచుకోవాలి. నవనిధులు అనే పేరుతో 9 నిధులు ఉన్నాయన్నమాట. అవి వరుసగా ఇవి అనమాట: పద్మము, మహాపద్మము, శంఖము, మరకతము, కచ్చపము, నీలము, కొందము, ముకుందము, పద్మిని అని ఈ 9 నిధులు కూడా నవనిధులని పిలువబడతాయి. ఈ నవనిధులు అమ్మవారికి, లక్ష్మీదేవికి శరీరానికి అలంకరించుకునే ఆభరణాలు అనమాట. నిధులు అంటే మీరు అనుకున్నది ఏదో డబ్బులు రాసనుకోకండి సుమా. రజోగుణము, తమోగుణము, సత్వగుణం అని 3 గుణములు. ఈ గుణములను కలిగి తద్వారా మన ఇంట్లో ఈ 3 యొక్క మిశ్రిత లక్షణాలను అందించేటటువంటి స్వభావం కలిగిన వాటికి నిధి అని పేరు. అనగా ఉదాహరణకి ఇప్పుడు పద్మం అనే నిధి అమ్మవారి దగ్గర ఉంటుంది. ఆవిడ ఒక స్త్రీ రూపం ధరించి ఉంటుంది. ఈ నిధి కనుక మన ఇంటిలో చేరిందనుకోండి లక్ష్మీదేవి కటాక్షంతో, అప్పుడు మనకి మంచి కవిత్వ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణాశక్తి అంటారు దాన్ని అనమాట. మనం ఏదంటే అది ఇతరులు వినే లక్షణం వస్తుంది మనకి. కొంతమంది ఇంట్లో యజమాని ఆజ్ఞాపిస్తే వారు మాట్లాడకుండా చేస్తారు. చూసారా ఏముండో, ఇంకా అసలు బజారుకు వెళ్ళి కాఫీ తండి అంటే కాఫీ పొడి, మళ్ళీ కాఫీ తెమ్మంటే బాగుండదు కానీ కాఫీ పొడి తండి అంటే వారు మాట్లాడకుండా చిత్తం అని చేతులు కట్టుకుని భర్త పెడుతున్నాడు అంటే ఈ భార్య గారి శరీరంలో ఈ పద్మం అనే నిధి ఉందన్నమాట. అలాగే భర్త గారు చెప్పగానే భార్యమణి కాస్త కాఫీ ఇస్తావంటే అయ్యో మీరు అరగడే ఒప్పుకుపోతానా అని పరుగు పరుగున వచ్చేప్పుడు కాఫీ పట్టుకొచ్చి ఇచ్చిందంటే ఇప్పుడు భర్త గారిలో పద్మం అనే నిధి ఉందన్నమాట. కాబట్టి ఇతరులను సమ్మోహనపరిచి వారిని ఏమి చెబితేది చేసి ఇలా చెయ్యగలిగే శక్తి పద్మనిధి దగ్గర ఉంది. ఇలా 9 నిధులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అటువంటి నిధులను తప్పక మనం పొందుతాం. ఏది ఈ కథని శ్రద్ధగా వింటే అందుకని అంత గొప్ప కథ అని చెప్తాను అన్నమాట. పద్మానిధికి సంబంధించిన మహిమను అందించే ఏకైక మనుచరిత్ర సార్వచేష మనుచరిత్రే. వర్ణాతటి నీతట మందతుల గుణోత్తరుడు కలడొక్క ధరణి సురవరుడు అశ్వినుల కంటి సుందరుడు. మారణ గారు ఇంత తేలికగా కథ పద్యంలో రాసేది. వర్ణాతటి నీతటమున అంటే వరణ అని పేరు కలిగిన నదీ తీరంలో అరుణాస్పదం అనే పురంలో అతుల గుణోత్తరుడు, ఇక అతని గుణములను ఎవరితో పోల్చలేము, అన్ని సుగుణములు కలిగిన వాడే. సహజంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చాలి. రాముడిలా వీడు ఏకపత్ని వృతుడను లేదా శ్రీకృష్ణుడిలాగా మహామహిమ కలిగిన వాడను ఒక వ్యక్తిని పోలుస్తూ ఉంటాం కదా మనం. కానీ ఇతన్ని ఎవరితోటి పోల్చడానికి వీలు కాదు. అన్ని శుభలక్షణాలు ఉన్నాయి, సాటి లేని లక్షణములు కలిగిన వాడే. ఇక అందంలో అశ్విని దేవతల కంటే కూడా అందగాడు ఆయన. అప్పుడప్పుడు నేను అలసాని వారి పెంచారు కూడా చెబుతాను, ఎందుకంటే ఆయన అంత అందంగా ఈ కథని బాగా మెరుగులు కూడా దిద్దాడు. ముందు బంగారం దొరికింది, బంగారం రూపంలో మార్కండేయ పురాణంలో మారని అందించాడు. తర్వాత వాడికి దాన్ని బాగా నగిషి చెక్కడం తేలికవుతుందనమాట. సరే ఈయన పని ఏమిటో తెలిసిన తెల్లవారుజామున లేవడం. ఆయన దగ్గర ఇంచుమించుగా 10,000 మంది శిష్యులు ఉన్నారు. 10,000 మంది శిష్యులకు ఉచితముగా అన్నం పెట్టి పాఠం చెప్పి వాళ్ళు ఇస్తే తప్ప లేకపోతే ఫీజు పుచ్చుకోకుండా ఉండే గొప్ప గురువులను కులపతులు అంటారు. గుర్తుపెట్టుకోండి, కులపతి అనే శబ్దానికి 10,000 మంది శిష్యులకు ఉచితంగా విద్య నేర్పేవాడు, అన్నం పెట్టి పైగా వసతి ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అన్ని విద్యలలో వాడిని ఆరితేరేలాగా తీర్చిదిద్ది తర్వాత పంపేవాడు ఎవడో వాడు కులపతి అనమాట. అంతటి వాడి చాలామంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు కూడా బుద్ధిమంతులు. అద్భుతంగా వాళ్ళు కంఠమెత్తి వేదం చదువుతూ ఉంటే, లేక ఛందస్సుని వివరిస్తూ ఉంటే, పద్యాలు చదువుతూ ఉంటే, శ్లోకాలు చదువుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు కూడా చిగురించేవిట. అది కంఠమాధుర్యం అంటే. అటువంటి మధుర కంఠంతో ఉన్న శిష్యులతో కలిసి ఈయన రోజు సూర్యోదయ సమయానికల్లా వరణానదిలో పవిత్ర స్నానం చేసి విభూతి రేఖలు తీర్చిదిద్దుకుని ఈ స్నానం చేసిగా వచ్చిన గుడ్డలు ఉంటాయిగా, స్నానానంతరం ఈ గుడ్డలు విప్పి ఆరేసి మడి బట్టలు ధరించి అక్కడే జపం చేసుకునేవారు. వీళ్ళ జపం పూర్తయ్యేసరికి ఈ బట్టలు ఆరిపోయేవి. ఈ ఉదిగిపోయినటువంటి మడుగు దోవతలు పైన వేసుకుని ఆయన శిష్యులతో కలిసి ఇంటికి వస్తూ ఉంటే ప్రజలు ఆహా ఏమి గురువు గారు ఏమి శిష్యులు అని తెగ పొగిడేవారు. అందుకే అక్కడ కొసమని పన్నాడు ఆయన. ఉదికిన మడుగు దోవతులు గొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు వచ్చు నింటికి ప్రజదన్ను మెచ్చి చూడ. బ్రహ్మచారులతో కలిసి ఉతికి ఆరవేసినటువంటి దోవతులు బుధం మీద వేసుకుని ఆయన ఇంటికి వస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన్ని మెచ్చుకునేవారట. అసలు కొంతమంది నడుస్తూ ఉంటే ఆ మనిషిని, ఆ ప్రవర్తనని, ఆ పురాణాన్ని, ఆ టీవీని చూచి అందరూ జోహార్లు అనవలసింది. పాండిత్యము ఆచారము రెండు ఒకే చోట ఉంటే ఇంకా వాటిని మించిన వాడు మరొకటి లేడనమాట. కొందరి దగ్గర ఆచారం ఉంటే భాషా పాండిత్యం ఉండదు, ఈ పాండిత్యం ఉంటే ఇవి ఉండవు. కాబట్టి రెండు ఉండాలి, ఆధ్యాత్మికము ఆచార వ్యవహారాలతో కూడిన ఆధ్యాత్మిక శక్తి, దానితో పాటు భాషా పాండిత్యం, రెండు ఉన్నవాడు తప్పక శోభిస్తాడు. అటువంటి మహాత్ముడు ఆయన. ఈయన అదృష్టం ఏంటంటే చిన్న వయసులో పెళ్ళయింది, ఆయన యువకుడు, బంగారం లాంటి భార్య, మంచి సౌందర్యవతి, అనుకూలవతి దొరికింది. తల్లిదండ్రులు హాయిగా ఇంట్లో వీళ్ళ చేత సేవలు చేయించుకుంటూ పార్వతీ పరమేశ్వరుల్లో ఇంట్లో ఉండేవారు. ఈయనకి దేవుడిచ్చినది ఏంటంటే ఇంకోటి రూపం ఉందిట. ఇక అందం అంతా ఎంత కాదు ఓ అరి బాబా. అందుకే ఇంతక ప్రారంభంలో అశ్వినుల కంటే సుందరుడు ఎందున్నారు మారణ గారు. రూపేణ అశ్వినీయుత అని మూలం. కానీ కొంచెం అడుగు ముందుకేసి ఇంకొంచెం ఎక్కువ వర్ణించారు అలసాని పెద్ద గారు. ఆ పురి వాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుణుడు ప్రవరాక్షుడలేఖ్యతను విలాసుడై. ఇంకెంతకంటే తేలికే జీవితం. సహజంగా అందాన్ని ఏదో అశ్వనీ దేవతల్లో ఉన్నాడు, లేకపోతే ఇంద్రుడిలో ఉన్నాడు, జయంతుడిలో ఉన్నాడు, వసంతుడిలో ఉన్నాడు, మన్మధుడిలో ఉంటామంటారు. ఈయనని చూచి ఆయన బొమ్మని ఇంకోటి ఎవడో వేలేడట. చిత్రీకరించడానికి వీలు కానంత వర్ణింపనలవి కానంత సౌందర్యంతో ఉన్నాడు వాడు. సహజంగా ఫోటోగ్రఫీ తీస్తావా, తీసినా ఎప్పుడు ఒకే రకంగా కనపడదు. అది ఎంత చూసినా అర్థం కాదు. ఇప్పటికి కూడా మీరు గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని చూసి ఇంటికి వెళ్ళాక ఆ రూపం ఎలా ఉందో గుర్తుకు తెచ్చుకోండి, ఏది గుర్తుకురాదు. ఎన్నిసార్లు ఏడు కొండలకు వెళ్ళుంటారు, ఎన్ని పర్యాయాలు వెంకటేశ్వర దర్శనం చేస్తాం, అయినా మళ్ళీ బయటకు వచ్చే అందం ఎలా ఉందంటే మనకి ఈ పటంలో చూస్తామే కానీ ఆ రూపం అర్థమవుతుందా? అర్థం కానిది కనుక దానిని మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ఆ సౌందర్యం ఇలాంటిది అని అది తెలియదు కనుక దానికి అలేఖ్యము అని పేరు అన్నమాట. అటువంటి అపూర్వ సౌందర్యం ఆ మహానుభావుడిది, ప్రవరుడిది. కానీ ఏకపత్ని వృద్ధుడు పొరపాటు కూడా పరస్త్రీ రసం ముట్టుకునేవాడు కాదు. అప్సరసులు వచ్చిన చీ పో బలాదులు అనేవాడే. ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండేవారులేండి. ఈ మహాత్ముడి అదృష్టం ఏంటంటే సంపదలు కూడా ఉన్నాయి. ఏ వైశ్యం, కొన్ని వేల ఎకరాలు అగ్రహార భూములు ఉండేవి ఆ రోజుల్లో. ఈయన వ్యసనపరుడు కాదు కనుక ఆ అగ్రహార భూములు నిలబెట్టుకున్నాడు. అవి కూడా ఎప్పుడు పాడి పంట రెండు ఇస్తున్నాయి. అంటే ఇంట్లో ఒక ఆవులు ఉండడం వల్ల, గేదెలు ఉండడం వల్ల పాడి ఉంది, పొలాలు ఉండడం వల్ల పంట ఉంది. పొలాలు కౌలుకు పుచ్చుకున్న రైతులు కూడా సక్రమంగా కౌలు ఇచ్చేవారు, ఆక్రమించేవారు కాదు, జెండాలు పాతేవారు కాదు అందులో ఆ రోజుల్లో. అందువల్ల సుఖంగా బతుకుతున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు ఇస్తే, పూర్వకాలంలో అతిథులు చాలా గౌరవంగా చూసేవారు. వాడికి గ్యాస్ డబ్బులో చచ్చిపోయేదాకా అన్నం పెట్టకుండా ఏడిపించకుండా అతిథి వచ్చాడంటే అర్ధరాత్రిన వేడి వేడిగా అట్టక 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 వండి పెట్టేవారట. ఆ తల్లి అటువంటిదండి ఆయన భార్య. అర్ధరాత్రి వస్తే ఏ భార్యను విసుక్కోకుండా ఉంటుందా? అందులో తెల్లవారుజామున లేచి కాఫీ ఇచ్చేటటువంటి వాళ్ళు భార్యలు దొరకడం ఉంటారే, వాడు పూర్వజన్మ సుకృతం వాడేది. వీడు పదింటికి లేచాక అప్పుడెప్పుడు అబ్బా అని మత్తుగా లేచి కాఫీ మీరు పెట్టుకుని నాకు కూడా ఇవ్వరు అనే భార్య దొరికితే అదొక అదృష్టం. అలా కాకుండా పొద్దుటే ఏమండి మీరు తాగుతారా నాకు ఇస్తారా అనకుండా నేను తాగుతాను మీకు ఇస్తానంటే అదొక అదృష్టం. సరే ఎవరు అదృష్టం పడదనుకోండి. వండ నల్లయ్యదు వేరు వచ్చిరే నీ అన్న పూర్ణకు నుద్దియవు అతని గృహిణి అతిథులే వలయు భోజ్యం బులింట అవ్వారిగా. 1000 మంది వచ్చినా సరే అలిసిపోకుండా ఏమంటో ఎంతమంది వచ్చినా పర్లేదు నేనే వండి పెడతాను అనేది ఆవిడ. వేవురు వచ్చిరేననే పదం గొప్పది అక్కడ. 1000 మంది వచ్చినా సరే వండి పెట్టడానికి విసుక్కోదు, అలిసిపోదు. నడికిరేయినప్పుడు పగలంటే పొరు పెడతా ఎవరన్నా, అర్ధరాత్రి వస్తే ఎవడు పెడతాడు విసిగిపోవు. రాత్రి 12 ఇంటికి ఎయిర్ ఇండియాలో దిగట్టు వీడు అవ్వగడిపాడు. అప్పుడు వచ్చేది ఏదో పగలనవచ్చుగా, డ్యూటీ టైంలో వస్తాడని తిట్టుకోకుండా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పాపం వెళ్ళి రిసీవ్ చేసుకుని బెల్ట్ దగ్గర వాడిది కోసం వెయిట్ చేసి ఆ సామాను వాడితో పాటు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా ఇంత అన్నం వండి పెట్టే బంగారు తెల్లబడి దానికి అదృష్టం ఇంకోటి కలిసి వచ్చిందని చెప్పానుగా. వలయు భోజ్యంబులెంటనవ్వారిగా. ఇంటిలో కావలసిన పదార్థాలండి సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళు వెతుక్కోక్కర్లా, నెయ్యి ఒక చోటకి ఇంకో దానికి ఇంకో చోటకి వెళ్ళక్కర్లేకుండా సమస్త పదార్థాలు ఉండడం వల్ల చెక్క చెక్క వండి పెట్టేది. ఆయన చాలా శీలం కలిగిన వాడు, సత్కులంలో పుట్టాడు, పండితుడు. అందుకని ఎవరైనా దానం ఇస్తామంటే సాలగ్రామం వంటి కొన్ని దానాలు గుచ్చుకోకూడదు, కొన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడ పడితే వాడు కొన్ని పనులు చేస్తే ఇబ్బంది. ఆలయములను అర్చన చేసేవారు తప్ప తక్కిన వాళ్ళు ఎవరైనా సాలగ్రామం వంటి దానం తీసుకుంటే దానికి చాలా ప్రాయశ్చిత్తం చేయాలి. అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా చాలా మంచి జాగ్రత్తగా నిర్వహణ చేయకుండా పొరపాటున అందులో ఏదైనా మనం లోపం చేశామంటే ఆ లోపం వల్ల పాపాలు వచ్చి పడతాయి. అందువల్ల కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళు మీరు అదృష్టవంతులు కాబట్టి ఇలాంటి ఆలయం వచ్చింది. కొన్ని చోట్ల ఆలయాలు ఇంత, అసలు నేను మళ్ళీ పురాణం మధ్యలో చెబుతాను అనుకోకండి, మీరు ఎన్నో జన్మల్లో మహాపుణ్యం చేశారు. అందుకనే ఈ ప్రాంతంలో ఈ రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయం మారేపల్లి వెంకట శాస్త్రి గారు అనే ఒక గొప్ప భూలోకంలో ఆవిర్భవించిన బృహస్పతి వంటి పండితుడి ద్వారా ఏర్పాటైంది. దానికి మీరు కూడా అలాంటి మహాత్ములు సహకారం అందించారు. ఎవరు ఆలోచించండి ఒక్కసారి, ఏ రోజు ఎప్పుడు ఎలా అర్చన జరగాలి, ఆ అర్చన చేసేటప్పుడు ఎంత జాగరూకతతో ఉండాలి, మంత్రాన్ని ఎలా స్వరంతో ఉచ్చరించాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఇవన్నీ ఎంత హాయిగా చదువుతున్నాయండి. నాకు మాత్రం ఆలయానికి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఒక దివ్యానందం కలుగుతుంది, అలౌకిక ఆనందం కలుగుతుంది. సందేహం లేకుండా మీరందరూ నా దృష్టిలో దేవతలు, మీ అందరికీ దేవగురు శాస్త్రి గారు అన్నమాట. కాబట్టి బృహస్పతితో పాటు దేవతలంతా స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ శానోజయ ఏరియాలో మిల్పిటాసులోకి వచ్చి కూర్చున్నారు. అందుకే పురాణం చెప్పడానికి నేను కూడా వేదవ్యాసుని స్వర్గం నుంచి దిగి వచ్చాను మీకోసం. అందువల్ల సందేహం లేకుండా పదే పదే గొప్పవాళ్ళని, అంటే సత్కార్యాలు చేసేవాళ్ళని, అందులో ఆలయం వ్యవస్థాపన చేసిన వాళ్ళని మనం ప్రశంసించకపోవడం కూడా ఒక దోషం గుర్తుపెట్టుకోండి. పాపాత్ముల్ని పొగడ్డం తప్పు, పుణ్యాత్ముల్ని ప్రశంసించకపోవడం కూడా దోషం. మంచివాళ్ళని పొగడ్డమే రాముడి గొప్పతనం. రాముడికి కృతజ్ఞుడు అని పేరు తెలుసు కదా, కృతజ్ఞో మేధినీపతి అని విష్ణు సహస్రనామంలో కూడా విష్ణువుకి కృతజ్ఞుడు అని పేరు. కృతము అంటే చెయ్యబడినది. ఒక పని చెయ్యబడగానే అందులో ఉన్న ఎంత మంచినా కొండత చెప్పాలి, చెట్టుంటే తీయాలి. కానీ కలియుగంలో చెట్టుంటేనేమో భూతత్వంలో చూపిస్తాం. అదిగో తిరుపతి వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ అరగంట ఆలస్యంగా జరిగిందని 100 సార్లు స్క్రోలింగ్. ఈ దౌర్భాగ్యులు వీళ్ళకి ఏదో పెద్ద నిజంగా భక్తి ఉన్నట్టుగా. వీళ్ళు రోజు హిందువులు తిడతారు, రోజు మనల్ని తెగతిట్టి విమర్శించే పాపాత్ములు అసలు అక్కడ ఏం జరగకపోయినా జరిగిందంటారు. ఎక్కడ జరుగుతుంది నిజం చెప్పాలంటే, నిజంగా వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటి అత్యద్భుతమైన ఆలయాల నిర్వహణ ఎంత కష్టం అయినా నిత్యం జరుగుతున్నాయి. ఎక్కడైనా వ్యవస్థలో చిన్న లోపం వస్తే దాన్నేమో కొండంత చూపిస్తారు, పుణ్యం ఉంటే ఏమీ చూపించరు, అది మహాపాపం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మహాత్ముల్ని నిరంతరం ప్రశంసించాలి, పాపాత్ముల్ని ఎందుకు అనవసరం వదిలేయటం మంచిది. అందువల్ల ఈ పుణ్యాత్ముణ్ణి అందరూ మెచ్చుకుని ఇతడు గొప్పవాడని దానం ఇస్తే నేను పుచ్చుకోను, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, దాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి అని పుచ్చుకునేవాడు కదా. ఎట్టి పరిస్థితుల్లో దానం తీసుకుంటే దానికి తగిన ప్రాయశ్చిత్త తీసుకోవాలి. అంటే దానం అంటే అన్నీ కాదు, సాలగ్రామం అనగా, తర్వాత నర్మదా బాణం అనగా, నువ్వులు మొదలైనటువంటి నవధాన్యాలు అనగా, ఇటువంటివి దానంగా పుచ్చుకుంటే వాటికి చాలా జాగ్రత్తగా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసి తీరాలి. చేయకపోతే క్రమంగా వీడికి ఆ పాపాలు అంటుకుంటే కనుక వీడేం చేస్తాడు, నేను ఈ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన సకల పాప పరిహారార్థం $1 దానం తుభ్యమహం సంప్రదది, ఇంత చేసి $1, వీడి ఇంత స్కాలర్ ఆ డాలర్ పుచ్చుకుని ఈ దెబ్బతో ఈ పాపాలన్నీ వీడు పుచ్చుకుని వీడు భ్రష్టుడు అయిపోవటంలా. అందుకని దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం కష్టం కనుక ఎవడ పడితే వాడు అందుకు పుచ్చుకోవడం లేదనమాట. అర్థమైందా? అందువల్ల అది దృష్టిలో పెట్టుకుని ప్రవరుడు ఎవరి దగ్గర ఏ దానము తీసుకునేవాడు కాదు. ఇతరులకు ఒక కోరిక ఏమిటంటే తీర్థయాత్రలు చెయ్యాలి, ప్రపంచం చాలా గొప్పది, కాశీ గయా ప్రయాగ బదరి కేదారం వంటి అనేక అనేక దివ్యక్షేత్రాలు ఈ ధరామండలంలో ఎన్నో ఉన్నాయి, వీటన్నిటినీ తిరిగి చూద్దాం అని కోరిక ఉంది. కానీ నిత్యం ఇంట్లోనే ఉండాలి, అక్కడే సంధ్యావందనం చేయాలి, అక్కడే అన్ని కార్యక్రమాలు అర్చనలు చేయాలి, ఇంటికి వచ్చిన వారిని ఆదరించాలి, ఇంత భోజనం పెట్టాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి ఆయనకి. ఈ కోరికలు ఉండడం వల్ల యాత్రలు చేయడం కష్టం. ఇప్పుడంటే పొద్దున ప్రయాణం చేస్తే మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రోజుల్లో ప్రయాణం ఎంత కష్టం. కాలినడకన వెళ్ళాలి, కాలినడకన కాశీకి వెళ్ళినా కాడికి వెళ్ళినా ఓటేని ఎందుకన్నారంటే దారిలో భయంకరమైన దొంగల బాధ, ఓ పక్కన క్రూర మృగాల బాధ, కేకారణ్యాలలో ఇన్ని బాధలు తట్టుకోలేక యాత్రలు చేయడం కొంచెం కష్టంగా ఉండేది. నిత్యం కర్మలతో బ్రతికేవారు అసలు యాత్రలకు అందుకే వెళ్ళేవారు కాదు. ఈతడు అందుకని నేను యాత్రకు వెడితే సంధ్యావందనాది కార్యక్రమాలు సక్రమంగా సాగవు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత ఆతిథ్యం ఇచ్చి సత్కరించే వాళ్ళు ఉండరు, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళకి రోజు నేను పూజ చేయాలి, తల్లిదండ్రులు పూజ మాని వెళ్ళలేను, అందువల్ల యాత్రకు వెళ్ళలేను, అలాగని వెళ్లకుండా ఉండలేను అని బాధపడి ఎవరైనా ఊళ్ళోకి రాగానే ఆహా పద్మాగర్ గారు వచ్చారట అని పట్టుకుని కాడు పట్టుకుని ఇంటికి తీసుకుపోయి కాడు కడిగి నెత్తి మీద చల్లుకున్నా నీళ్లు, అంటే ఆయన కాళ్ళు గడక వచ్చిన నీళ్లు తన నెత్తి మీద, తన నీళ్లు ఆయన నెత్తి మీద పోయిన కాదు. ఈ మధ్యన ఒక ఆయన అలాగే చేశాడు,
నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు మళ్ళీ నా నెత్తి మీద పోసాడు. మంత్రం కొంత అదృష్టం, ఆయన కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోయిలా అంచేదా. వాళ్ళు ఆవిడ చెప్పింది ఏమనంటే, అంటే క్రమంగా ఎలా తయారయ్యారంటే కొన్ని ఏమంటే గురువుగారి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లాలండి అంది. చల్లాలంటే ఈయన అనుకున్నాడు నా కాళ్ళు నిజంగా కడిగాడు ఆవిడ చెప్పిన మాట, కానీ చల్లడం ఎవరు చేపడు చల్లాలో తెలియక ఆ నీళ్లు డమ్మును పోషించాడు. పైగా అభిషేకం, పైగా అదేమో అమెరికా, ఓ పక్కన చికాగో, అక్కడ మంచుతో చికాగో, ఆ టైంలో చల్లని నీళ్ళతో నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద కూడా పోశారు మహానుభావులు. అంచేదా ఒక్కొక్కప్పుడు ఎట్టి పెళ్లి శుభజాబు వచ్చింది. ఈ భక్తి కూడా ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అయినా కూడా పర్వాలేదు, భక్తి భక్తి అనుకోండి, భక్త కన్నప్ప లాంటి వాడు ఆయన ఏం చేస్తాం. సరే ఇదో పక్కన పెడితే, ఎవరైనా తీర్థయాత్రకి వెళ్ళి అటు వచ్చేవాడు తన ఇంటికి రాగానే వారిని ఇంటికి తీసుకొచ్చి వారి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని వారికి మంచి భోజనం పెట్టి ఆ తర్వాత వారి ద్వారా అయ్యా మీరు ఏమి తీర్థయాత్ర చేశారో అని అడిగేవంట. ఎంత అద్భుతమైన పద్యం తెలుసు అది. తీర్థ సంవాసులే తినచినారని విన్న ఎదురుగానే గుదవ్యంతయైనా ఏగి తత్పదములకెరగి ఇంటికి తెచ్చు తెచ్చి సద్భక్తిన ఆతిథ్యమిచ్చు ఇచ్చి మృష్టాన్న సంతృప్తులుగా చేయు చేసి కూర్చున్నచో చేరవచ్చు వచ్చి ఇద్దరగల్గు వనధి పర్వత సరితీర్థ మహాత్మ్యముల్ తెలియనడుగు అడిగి యోజన పరిమాణ మరయు అరసి పోవలయు ననుచును ఊర్పులు నిగుడుచు అనుదినము తీర్థ సందర్శనాభిలాషము ఆత్మను పొంగ అత్తరుణాగ్నిహోత్రి. ఎవరైనా తీర్థయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళు అలా అలా వెడుతూ ఆ ఊళ్ళోకి వచ్చారని తెలియగానే ఎంత దూరంలో ఉన్నా పొరుగు పొరుగున వారి దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళకి నమస్కరించి ఇంటికి తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టి పాదసేవ చేసి ఆ తర్వాత కడుపు నిండా అన్నం పెట్టి భోజనానంతరం విశ్రాంతిగా కూర్చోబెట్టి అప్పుడు దగ్గరికి చేరి అయ్యా మీరు ఏ ఏమేమి చూశారండి, ఏ ఏ క్షేత్రాలలో ఏ ఏ విశేషాలు ఉన్నాయి అని అడిగి తెలుసుకుని, ఆహా బదరీలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయా, కేదారం ఇలా ఉంటుందా, గోకర్ణం ఇలా ఉంటుందా, అయితే వెళ్ళలేకపోతున్నాను దురదృష్టం, కనీసం విని తరిస్తున్నానని పాపం మధ్య మధ్యలో నిట్టూర్పు విడిచేవాడు అనమాట. వెళ్ళలేకపోవడం కూడా బాధే కదా మరి, అందుకని విని వెళ్ళలేక ఊర్పులు నిగుడుచు అన్నారు. కొంచెం వెళ్ళలేకపోతున్నానే అని గాలి గట్టిగా విడిచిపెట్టేవాడు అనమాట. ఇలా రోజు రోజుకి ఆయన కోరిక పెరిగింది. ఒకరోజు అదృష్టం ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఒక సిద్ధుడు వచ్చాడు. ఇంచుమించుగా ఒక 30 ఏళ్ల లోపు ఉంటుంది ఆ వయస్సు. ఆయన మంచి అత్యద్భుతమైనటువంటి కాషాయ వస్త్రం కట్టుకున్నాడు, చెవులకు రుద్రాక్షలు పెట్టుకున్నాడు, పులితోలు ధరించాడు, తర్వాత నడుముకి పటకా ధరించినట్టుగా బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఐడేయమైన వడ్డాణంబు అన్నారు. లేడి చర్మాన్ని నడుముకి ఇలా వడ్డాణంలో పెట్టుకునేవారు. మనం మగవాళ్ళు బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆడవాళ్ళు పూర్వం వడ్డాణం అని బంగారంతో చేయించుకునేవారు అండి ఇంట్లో, అది పెట్టుకునేవారు. అలాంటి వడ్డాణంలో పెట్టుకుని పొట్ట కొంచెం లోపల గట్టిగా నొక్కి మరీ పెట్టి ఒళ్ళంతా విభూతి పూసుకొని ఒక సిద్ధుడు అక్కడికి వచ్చాడు, ఔషధ సిద్ధుడు. ఆయన ఆయన్ని చూచి ఇంటికి తీసుకొచ్చాడు, గౌరవంగా కూర్చోబెట్టాడు, సకల సేవలు చేశాడు. తర్వాత, మహాత్మా మీరు అదృష్టవంతులు, ప్రపంచమంతా తీర్థయాత్రల వంకతో పెడుతున్నారు, మీకెక్కడ భవబంధాలు లేవు, మేము ఉన్నాం సంసారంలో పడి కొట్టుబెట్టి ఆడుతున్నాం, పెళ్ళాం బిడ్డలు సంపాదన కర్మకాండంలో పడిపోయాం, యాత్రలు కడలేకపోతున్నాం, మీరు మహాత్ములు, ఏ ఏ తీర్థయాత్రలు చేశారు ఏమిటంటే. ఆయన అన్నాడు, వారి పిచ్చివాడా, మేమేదో సన్యాసులం సిద్ధులం కనుక గొప్పవాళ్ళమని సంసారంలో ఉన్నవాడు సామాన్యులను అనుకుంటున్నాం, ఇది భ్రమరా. అసలు అందరికంటే గొప్పవాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడే. అందరూ గృహస్థాశ్రమాన్ని విడిచిపెడితే ఈ సన్యాసి అని పిలువబడేవాడు ఎక్కడి నుంచి వస్తాడు అసలు ఆలోచించండి. ఇవాళ చాలామంది పీఠాధిపతులు బ్రహ్మచారులు కాదనండల్లా, కానీ బ్రహ్మచారిని కనబడి ఒక గృహస్థుడు అది మర్చిపోకూడదు. అందువల్ల ఈ సన్యాసం అనే ఒక భ్రమలో పడకు నువ్వు, మీరు సుఖంగా ఉంటున్నారు కనుక మేము తీర్థయాత్రలు చేస్తున్నామని చెప్పాడే, అది గొప్ప విషయం. ఒక ఉదాహరణకి ఎవరు అక్కర్లా, మీరందరూ ఇక్కడ అమెరికా వచ్చి హాయిగా ఉద్యోగాలు చేసుకుని ఒక గుడి కడితే అప్పుడు నా కొట్టి వాడు వచ్చి పురాణం చెబుతాడు, కానీ మీరు కూడా నాకు వల్లే చెక్కభయం చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు నేనే ఎవరికి చెబుతాను పురాణం. కాబట్టి ఎవరి కర్తవ్యం వారిది. అక్కడ ధర్మములో గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎప్పుడూ కించపరచకూడదు, అన్నిటికంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది. కెల్ల కుల్లనున్న తంగిటి జుండు గృహమేది యజమానుడంక స్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డి పెట్టిన వేల్పు ఇంటికాపు కడలేని అమృతం పునడవాది సంసారి సవిధమే రుణగంబు భవన భర్త మరుదేశ పథ మధ్యమ ప్రభ కులపతి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంబంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణకావధూతకా పాలికాద్యనాథులకు కాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. యజమాని ఎటువంటి వాడో తెలుసా? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. పక్కనే ఉన్న తేనె పట్టు, తేనె పట్టు పక్కనే ఉంటే అందులో తేనెటీగలు కూడా లేకుండా దూరంగా వెళ్ళిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కులు శుభ్రంగా తేనె తాగచ్చు. తొడ మీద పెట్టుకున్న అర్ధపేటి అనగా క్యాష్ బాక్స్, మళ్ళీ క్రెడిట్ కార్డు కూడా కాదు, అదిలా పెట్టి కీ సంతకాలు పెట్టడం ఈ గందరగోళం లేదు. అన్ని డాలర్లు కట్ల కట్ల కింద పెట్టి పెట్టినట్టే పెట్టా పెట్టి ఒడ్డులో పెట్టి దానికి తాళం వేయకుండా పెడితే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఒడ్డుకోవచ్చు కదా, మళ్ళీ తాళం వేస్తుందో చేతన. కేవలము తాళము లేని డబ్బు ఉన్న పెట్టి యజమానింటి. ఎడారిలో మంచినీళ్లు దొరకని ప్రాంతంలో చక్కని చలివేంద్రం యజమాని. ఈ విధంగా చాలా బాగా చెప్పారు. మరుదేశ పథ మధ్యమ ప్రప అనే పదం ఎంత అందంగా వాడాడు. ఎడారిలో మంచినీళ్లు దొరకని చోట చలివేంద్రం వంటి వాడు, జలాశయం వంటి వాడు యజమానింటి. ఒక్క ముక్కలో చెప్పాలంటే బంగారు కొండ మేరు పర్వతమే గృహస్థుడు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోకవాళ్ళు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, సన్యాసులు ఇంతమంది ఈ భూలోకంలో బ్రతుకుతున్నారంటే మీలాంటి ఉత్తములైన గృహస్థులు ఉండడమే. మీరు కష్టపడి సంపాదించి జపతపాలు చేసి అందులో కొంత భాగాన్ని అతిథి సేవకి వినియోగిస్తున్నారు కనుక, మాబోటి వారికి అన్నం పెడుతున్నారు కనుక మేము సుఖంగా తీర్థయాత్రలు చేస్తున్నాం. మీ దగ్గరే డబ్బు లేకపోతే, మీ దగ్గరే ఆహారాదులు లేకపోతే, మీరు మమ్మల్ని పోషించకపోతే మేము తీర్థయాత్రలు చేయలేము. కాబట్టి ఎప్పటికైనా ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమమే గొప్పది, మీరు ఆశ్రమంలో ఉన్నారు సంతోషించండి నాయన అనగా, అప్పుడు ఆయన అమ్మయ్య మేము కూడా ఉత్తములమే అని గ్రహించి, అంటే కొంత బెంగు ఉంది, ఎంతకాలం సన్యాసులు ధరిస్తారు మేము ధరించమేమో అనుకున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పగానే అర్థమైంది. ఏమంటే మీరు ఏ ఊళ్ళు చూశారండి అన్నాడు. ఆ విశేషాలు చెప్పండి. వెళ్ళి స్వయంగా చూడకపోయినా తీర్థయాత్ర విశేషాలు పెద్దలు చూసి వచ్చిన వాళ్ళు చెబితే వింటే కూడా మోక్షం. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా. పుణ్యతీర్థాల మహిమ వినడం కూడా సకల పాపాలని హరిస్తుంది, శుభాలని కలిగిస్తుంది, కాబట్టి వేడుకుంటున్నాను చెప్పమని కోరగా, అప్పుడు ఆయన చెప్పాడు, ఏమయ్యా ఏం చెప్పమంటావు, నేను తిరగంది లేదన్నాడు. అత్యద్భుతమైన ఒక పంచం చెబుతాను ఇక్కడ మీకు, అలసాని పెద్దగారి అది. ఓ చతురాస్యవంశ కలసోదధి పూర్ణ శశాంక తీర్థయాత్రాచండశీలినై జనపదంబులు పుణ్య నదీ నదంబులు చూచితి అందునందు గల చోద్యములన్ కనుగొంటి ఆపటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగా. నాయన ఏం చెప్పమంటావు? ఓ బ్రహ్మవంశ సంజాత, నేను తీర్థయాత్రల మీద ఆసక్తితో మనుష్యులుండే స్థలాలు తిరిగాను, అడవులకు వెళ్ళాను, కొండలెక్కాను, నదీ తీరాలకు వెళ్ళాను, సముద్ర తీరాలకు వెళ్ళాను, పశ్చిమం నుంచి తూర్పు వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు నాలుగు దిక్కులు తిరిగాను, కేదారేశ్వరుణ్ణి చూచాను, బదరీనారాయణుడిని చూచాను, ఇంతెందుకు ఇది అది కాదు, సమస్తం చూశాను. నేను చూడని తీర్థయాత్ర అంటూ లేదు. ఒక్క భూలోకమే కాదు, స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, మూడు లోకాలు కూడా తిరిగాను. తీర్థయాత్రల్లో నేను చెయ్యవలసిన అన్ని కర్మలు చేశాను, ధర్మకర్మలన్నీ చేశాను. అది కూడా ఎక్కువ కాలం పట్టలేదట, చాలా స్వల్పకాలంలో చూశాను. కొన్ని చోట్ల గద్యములు తప్ప పద్యములు పనికిరావు. పద్యాల్లో వర్ణించడానికి కుదరక పెద్దన గారు మన కోసం ఓ పేజీతో గద్యం రాశాడు అక్కడ. అది ఎట్లుండే విను గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢోక మాల జరదిందు బింబగడత మృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన వేలం బులకలిప్పుడుంబడబడు అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలాలతా వలయంబునంగల మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాడ గాఢోకమాన జరదిందు బింబగడ మృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగుని మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన వేనం పులకలిప్పుడు బుడబెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ఠు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన కీలదైల విలవరాశిని విలాస వాచాల తులా కోటి కల కలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశ దేశంబులం గంధ సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మద జల శ్రవణ పరాయణ ఇరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయ గంబులు కలయంగను గొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునే నిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కను గొంటి నరుటయు ఈషదంకురిత హసన గ్రశిష్ఠు గండ యుగుండగుతు ప్రవరుండదని గిట్లని నాయన నేను చేసిన తీర్థయాత్రల గురించి ఏం చెప్పమంటావు అని అన్నీ చెప్పలేదు కానీ దీనికి చెప్పడం మొదలు పెడితే వ్యాఖ్యానం ఈ మార్కండేయ పురాణం ఇంకొక 40 రోజులు పడుతుంది. ఒక్క ముక్క చెబితే కవిత్వం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. శివుడు అంధకుడని ఒక రాక్షసుని చంపాడు, అందుకని అతనికి ఏమని పేరు అంధకరిపు. ఆయన మెడలో నిత్యం ఎవరు ఉంటారు, వాసుకి ఉంటాడు. శివుడి మెడలో నుంచి ఎప్పుడు వెళ్ళాడు ఆయన, అంటే 24 అవర్స్ డ్యూటీ, డే అండ్ నైట్ డ్యూటీ, ఎప్పుడు శివుడి మెడలోనే ఉంటాడు. ఈ వాసుకి 1000 మంది భార్యలు, పేరుకి పెళ్లి తప్ప ఏనాడు భార్యల మొహం ఈయన, ఈయన మొహం భార్యలు చూడలేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు, వాళ్ళు పుట్టింట్లో ఉంటారు. అమెరికాలో ఉద్యోగం, ఆంధ్రాలో పెళ్ళం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కనీసం వీళ్ళైనా ఫోన్లో అయినా మాట్లాడుకుంటారు, కానీ అది లేదు ఇక్కడ పరిస్థితి. అందువల్ల ఏమైందనమాట, ఎప్పుడూ శివుడి మెడలోనే ఉండడం వల్ల వాసుకి భార్యలకి ఒక్కనాడు భర్తతో సంయోగం లేదు. దాంతో వారు కూడా సహజంగా జన్మెత్తారు గనక భర్త మీద వ్యామోహం వల్ల విరహం కలిగింది. విరహం వల్ల శరీరానికి వేడి వచ్చింది. ఈ విరహతాపం తొలగాలంటే ఏం చెయ్యాలి, అందుకని మలయ పర్వతానికి వెళ్ళాయిటది. మలయ పర్వతం మీద మంచి గంధపు చెట్లు, ఆ చెట్లకి ఏలాలతలు ఉన్నాయి, మంచి పటిక వృక్షాలు కూడా ఉన్నాయి. అది మామూలు పటిక అదే, చాలా గొప్పదనమాట. దాన్ని మనం ఏమంటామంటే పచ్చకర్పూరం అంటాం. పచ్చకర్పూరపు చెట్లు బెరడు కిందకి రాలితే అది ఇంత ముద్ద కింద ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పటికి కూడా ఈ లడ్డూల్లో వాటిల్లో పచ్చకర్పూరం వేస్తారే, అందులో ఇంత పిసర్ రాసుకుంటే చేతికి కాసేపటికి జిల్లు జిల్లు అని హాయిగా ఉంటుంది ప్రాణానికి చల్లగా. మరి ఎక్కువ రాసుకుంటే మండుతుంది, కానీ కొంచెం రాసుకుంటే చల్లగా ఉంటుంది. సహజంగా చల్లదనముతో శరీరాన్ని ఆహ్లాదపరిచేవి గంధం చెట్లు, యాలకులు, లవంగాలు, ఇవి ఈ పచ్చకర్పూరం. మలయ పర్వతం నిండా అవే ఉంటాయి. అందుకని ఈ భర్తకి దూరంగా ఉన్న విరహతాపం తొలగడానికి ఇవి వెళ్ళి దానికి చుట్టుకుని వెళ్ళాడుతున్నాయట. ఇప్పుడు అర్థమైంది మీకు, అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ, ఆయన వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథ, దుర్వ్యథ చేత భోగభాగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేలత్. పటీర వృక్షాలని అంటే పచ్చకర్పూరపు చెట్లని పట్టుకుని వేళ్ళాడుతున్న, వేళ్ళత్ అంటే వేళ్ళాడుతున్న, ఏలాలతావలయంబునంగల, ఏలాలతలు అంటే ఏలకుల యొక్క తీగలు, తీగలు అలా పెరుగుతాయి వాటికి ఏలకులు వస్తాయి, ఆ ఏలాలతలతో కూడినటువంటి మలయ పర్వతం మీద ఉన్న చలువకు చల్లదనానికి విలువ ఇయ్యది, దానికి విలువ ఎవరిని కడతారా అంటే అంత పాముల యొక్క తాపమును కూడా చల్లారుస్తున్నంత చల్లదనం అక్కడ ఉంది. అంటే ఒక్క పదానికి ఎంత ఉంది అంటే ఒక సమాసానికి ఎంత అద్భుతంగా రాశాడో ఆలోచించండి. అటువంటి తీర్థయాత్రలు చూశాను. ఇంకొకటి చెప్పనా ఇందులో తమాషా, సూర్యభగవానుడు ఎప్పుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు, అది తూర్పు కొండ. ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు. ఉదయించగానే అక్కడ చమరీ మృగంలోని కొన్ని మృగాలు ఉంటాయి, ఆ చమరీ మృగాల యొక్క వెంట్రుకల్ని కత్తిరించి మనం దేవుడికి ఇలా విసురుతాం. చూసారా చామరం అని వీస్తున్నారు ఈరోజు, చామరం మీజియామి అని సాయంత్రం అటు ఇటు కాసేపు విసురుతున్నారు, ఏకాంత సేవలో చూస్తున్నారు. ఆ చామరం అంటే ఏమనుకుంటున్నారు, చమరీ మృగం యొక్క వెంట్రుకలు. చమరీ మృగాన్ని ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, వైఏఎక్స్ యాక్స్ జడల మరి రెండు అది. ఆ వెంట్రుకల్ని కత్తిరిస్తారు, ఎక్కువగా చైనా పోర్టల్లో గడిపోయింది ఇప్పుడు మన మానస సరోవరం అన్యాయంగా. ఆ మానస సరోవర ప్రాంగణంలో ఇప్పటికే ఉంటాయి ఆ వెంట్రుకల్నే మనం గుళ్ళో వాడతాం. చమరీ మృగములు కొండ మీద అలా నిలబడ్డాయి, సూర్యుడు ఉదయించాడు. సూర్యుడి గుర్రాలకి నెత్తి మీద ఏముంటుంది, ఈ చమరీ మృగముల యొక్క వెంట్రుకలు కూర్చుంటుంది. మీరు ఎప్పుడో చూడండి గుర్రాలకి పైన కూర్చుంటుంది, పైన రథం మీద కూడా జెండాకర్ర వేళ్లాడగట్టినట్టుగా ఈ చమరీ మృగముల యొక్క వెంట్రుకల్ని పైన వేళ్లాడగడతారు. ఈ చమరీ మృగాలు అనుకున్నాయిట, మనం ఎక్కడుండగా మన వెంట్రుకలు ఆ రథం మీద కనపడుతున్నాయి, అంటే మనలో ఎవడో తప్పిపోయి అక్కడికి వెళ్ళిపోయాడేమో మనవాడేమో అని. ఆడవాళ్ళేమో అంటే ఆడ మృగాలేమో అది మగ మృగమేమోనని, మగ మృగాలేమో ఆడదేమోనని ఇలా కళ్ళు రిక్కించి చూస్తున్నాయట. అసలు లంబమాన రవి రథ త్రొంగ శృంగార చామర చట ప్రేక్షణ క్షణ ఉద్గ్రీవ అంటే తలలా పైకెత్తి చమర సముదయంబగు. చమరీ మృగాల యొక్క విశేషం ఎంత గొప్పదో ఆలోచించు అన్నాడు ఆయన. క్యాస్ట్ ఫీలింగ్ అప్పుడు కూడా ఉందన్నమాట, మన మృగం అక్కడ ఉందరు దాని మీద ప్రేమగా సూర్యుడికే చూస్తున్నాయట. అంటే నేను తూర్పు దిక్కుకి వెళ్ళాను, ఇటు ఉత్తరం వైపు వెళ్ళాను, మలయ పర్వతం అంటే ఇప్పుడు మనం మలేషియా అంటున్నామే అది అనమాట. ఇవన్నీ కూడా చూసి వచ్చాను, ఇంతెందుకయ్యా నేను చూడందంటూ లేదు. సకల దేవతల్ని పూజించాను, సకల ప్రాంతాన్ని చూశాను, తపస్సులు చేశాను, ఇదంతా ఎక్కువ కాలం పట్టలేదు నాకు. ఈశ్వర అనుగ్రహం అల్పకాలం పురగరం వంటి చాలా స్వల్పకాలంలో చూశాను అనగానే ఈయన పక్కపక్క నవ్వి, అంటే లోపల నవ్వు వస్తుంది పైకి నవ్వకూడదు. కొన్ని హాస్యం ఆడేటప్పుడు కూడా అవతల వాడు హర్ట్ అవ్వకుండా దెప్పాలిట. అందుకని వీడు అబద్ధం ఆడుతున్నాడేమో, వీడి వయస్సు చూస్తే 30 ఏళ్ల వయస్సు కంటే కనిపించడం లేదు. ఈతడు ప్రపంచం అంతా తిరిగానంటాడు, ఇవన్నీ తిరిగి చూడాలంటే కష్టం, అందుకని నొప్పి వచ్చిందనమాట. దాన్ని ఏం చేశాడు, లోపలకు నొక్కున్నాడు, బుగ్గల్లో దాచుకున్నాడు బయటపడకుండా. అందుకని సభ్యతతో దాచుకుని ఆ తర్వాత అన్నాడు, అయ్యా మీరు చెప్పిన తీర్థయాత్రలు చూడాలంటే రెక్కలు గట్టుకు ఎగిరితే కూడా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, మీరు చూస్తే చిన్న వయస్సులో ఉన్నట్టున్నారు, ఎలా తిరగలిగారండి, మీ మహిమ మీకే తెలియాలి అన్నాడు. అంటే ఇది అసత్యం సుమ అనలేక, మీ మహిమ ఏమిటో మీకే తెలియాలి, ఇండియాతో ఎవరు చేయగలరు ఇంత తక్కువ కాలంలో అన్నాడు. అనగానే ఆయన, నీ భావం నాకు అర్థమైంది ఆయన, సాధారణ ప్రయాణంతో అయితే ఈ యాత్రలన్నీ ఎవరూ చూడలేరు, కానీ నాకు ఈశ్వర అనుగ్రహం వల్ల ఒక లేపనం దొరికింది, అంటే ఒక పసరు, అది పాదాలకి పూసుకుంటే ఎక్కడికైనా క్షణంలో వెళ్ళిపోతాం. మారణ గారు మార్కండేయపురంలో ఏమన్నాడు తెలుసా, మానుగ పాదలేపమును మందు ప్రభావమునం జరింతు అన్నాడు. మా పాదలేపం అనే ఒక మందు ప్రభావంతో నేను ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నాను, నా దగ్గర ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో పసరుంది, ఆ పసరు ఎంత పిసరు నా కాలికి రాసుకుంటే నేను క్షణాల్లో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను. కాలికి రాసుకుని ఎయిర్ ఇండియా అక్కర్లేదు, ఇంకో బోయిర్ ఇండియా అక్కర్లేదు, నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నిజంగా ఆ పసరు దొరకగానే దొరికితే నేను మీకు ఏడాదికి 6 సార్లు వచ్చి ప్రవచనం చెప్పను నేను, ఎంత పిసరు దొరికినా. అందుకని ఆ పాదలేపం కాస్త పాదాలకి రాసుకుని నేను ఏ ప్రదేశానికి తలుచుకుంటే ఆ ప్రదేశానికి వెడతాను కాబట్టి నేను ఈ చరాచర జగత్తంతా తిరిగాను అన్నాడు. అనగానే వీడు అప్పటిదాకా కొంచెం లోపల లోపల ఏదో హాస్యపడుతున్నట్టుగా మాట్లాడిన వాడు ఒళ్ళు జల్లు అనగా కాళ్ళకి నమస్కరించి, నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి, యాత్రలు చూడాలని కోరికగా ఉంది, ఇంత పెసరిచ్చారు అనుకోండి పసరు, రేపు ఉదయమే బయలుదేరి నేను అనుకున్న చోటుకి వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ భోజనం టైంకి ఇంటికి వచ్చేస్తాను, బ్రేక్ఫాస్ట్కి బయలుదేరతాను, లంచ్కి ఇంటికి వచ్చేస్తాను, కొంచెం ఇవ్వండి నాకు అన్నాడు. అనగానే అలాగే నాయనా అని వెంటనే ఆయన దగ్గర ఒక పాదరస లింగం ఉన్నది, ఈ లింగాన్ని ఆ పసరులో పెడతాడు ఆయన, రసలింగం అంటారు దాన్ని. పాదరసాన్ని లింగంగా చుట్టడం చాలా కష్టం, మా పీఠంలో ఎప్పుడైనా మీరు వస్తే చూపిస్తాం రసలింగం. ఆ రసలింగం ఉంచినటువంటి ఒక దంతపు భరిణి తీసి అందులో ఉన్న పసరు ఇంత పెసరు తీసి కాలికి రాసి దాని గురించి చెప్పకుండానే, ఈ పసరు నీ కాలికి రాశాను, నువ్వు ఎక్కడికి కావాలంటే ఎక్కడికి పోవచ్చు అన్నాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోగానే ఈయన ప్రాతకాల సమయం అది రాశి రాయి, కానీ ఎన్నో యాత్రలు ఉన్నాయిగా లోకంలో, కానీ హిమాలయ పర్వతాలకు వెళ్ళాలనుకున్నాడు. చాలా కాలం నుంచి మంచు కొండలు చాలా గొప్పవట, అవంతా కూడా కైలాస పర్వతం, ఈశ్వరుడు ఉన్న ప్రదేశం, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతాలన్నీ తిరగాలి. నిజంగా కూడా మనం బదరి కేదారం గంగోత్రి యమునోత్రి ఇవన్నీ తిరిగితే 7 రోజులు పడుతుంది మినిమం, తెలుసా? అన్నీ చూసుకుని ప్రయాణం చెయ్యాలంటే. అదే పసరుంటే గంగోత్రి నుంచి టింగ్ యమునోత్రి నుంచి ఏమో బదరి నుంచి కేదారం అన్ని చకచక చూసొచ్చేయచ్చు, అన్ని ప్రదేశాలు చూసొచ్చేయచ్చు. అందుకని ఈ పసరు ఖాళీకి రాయగానే నేను హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్నాడు. కళ్ళు మూసి తెరిచిలో పడిపోయాట అక్కడ. ఆపగలింటి లోపలన్నంటాడు మారణ, అంటే సూర్యోదయం అయ్యి తిరిగి మళ్ళీ సూర్యాస్తమయం లోపు మనం అన్నీ తిరిగి వచ్చేయచ్చు అన్నాడు ఆయన. ప్రపంచం అంతా అంతకంటే వేగంగానే వచ్చేసాడు ఇతడు. హిమాలయ పర్వత దగ్గరికి వెళ్ళి మతిపోయింది ఆ దృశ్యాలు చూడగానే. అత్యద్భుతమైనటువంటి హిమాలయ పర్వత గుహలు, ఉద్యానవనాలు, మందర పర్వతం కంటే కూడా చాలా గొప్పదైన గంధమాదన పర్వతం, గంగానది పుట్టిన స్థలం, ఇవన్నీ తెగ వర్ణించేశాడు. అండి ఏం చూశాడు, ఆనందంతో పులకించిపోయాడు. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు ఆయన. ఓహో, ఇక్కడే కదా పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది. అదిగో ఆ తపస్సు చేసిన చోట గౌరీకొండం అనే కొండ ఉన్నది ఇప్పటికి కూడా కేదారంలో. మీరు వెళ్ళినప్పుడు చూడండి, అది ఉష్ణకొండం. అక్కడ స్నానం చేసి అమ్మ పార్వతీదేవి తపస్సు చేసేది రోజు ఆ గౌరీకొండాన్ని చూశాడు. ఓ ఇక్కడే కదా నరనారాయణులు తపస్సు చేశారు, ఇక్కడే భగీరథుడు గంగానదిని భూలోకానికి తేవడానికి కఠోర తపస్సు చేశాడు. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చుకొని శివుడి శిరస్సు మీద నుంచి కిందకి ప్రవహించింది గంగానది. ఆ గంగానది ఢామ్ అని నేలకి దిగ్గానే నేల పగిలి అడుగున ఉన్న కూర్మ అవతారంలో ఉన్న విష్ణువు యొక్క వీపు కూడా కనపడింది. గంగానది శివుడి శిరస్సు నుంచి హిమాలయాల్లో పడగానే అక్కడున్న ప్రాంతం పగిలి భూమికి కన్నమయ్యి ఈ భూమి కింద కూర్మావతారంలో విష్ణువు వస్తున్నాడు భూమిని. ఆయన వీపు చెప్ప కనపడింది. అంటే గంగ ఎంత వేగంగా వచ్చిందో ఆలోచించండి. జరట కచ్చప కులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు. ప్రాచీన కాలంలో కూర్మావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు వీపు చెప్ప కనపడేంతలాగా వేగంగా గంగానది భూలోకానికి వచ్చిన చోటు ఇది అని దాన్ని వర్ణించుకొని అబ్బా ఎంత గొప్ప ప్రదేశాన్ని చూశాను అనుకున్నాడు. క్రమంగా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం దాకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా హిమాలయం తగిదిరిగేశాడు. పులకించిపోయాడు. హాయిగా ఉంది ప్రాణం చల్లగా. ఇంకా చాలు ఈ పూటకి ఇంటికి వెళదాం, కడుపులో గంట కొడుతోంది అనుకుని ఇంటికి పోవడానికి ఇక మనస్సుని మరలించాడు. తల్లమే బ్రహ్మకునైన ఈ నగ మహత్వం వెన్న నేనియడం గల చోద్యంబులు రేపు కంగునియదం కాకేమి నేడేగదం నళినీ బాంధవ భాను తప్త రవికాంత శల్దినీహార కందళ చోత్కార పరంపరల్ పై పయన్ మధ్యాగ్నముదల్పిడిల్. బ్రహ్మదేవుడు కూడా ఈ కొండకు వచ్చి దీన్ని వర్ణించి ఆనందాన్ని అనుభవించడానికి శక్తుడు కాడు. అంటే బ్రహ్మ చేత కూడా వర్ణింపబడడానికి వీరుగానంత సౌందర్యం ఉంది హిమాలయాలు. బ్రహ్మ అంటే అంత పండితుడు, సరస్వతి వల్ల కూడా ఆయన కూడా వర్ణించలేడు, అంత గొప్పది ఈ కొండ. ఇక్కడ ఉన్న విశేషాలు చూసే కొద్దీ ఇంకా 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 చూడాలని అనిపిస్తూ ఉంటుంది. సరే ఈ పూటకి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు వద్దాం, అంటే రేపటి కూడా ఉంటుంది నేను ఉద్దేశం. ఒకసారి విజిటర్స్ వేసా మీద వస్తే 6 నెలలు దాటితే పంటనిస్తారా? ఒకవేళ 6 నెలలు ఉంటే మాత్రం వెళ్ళి ఎక్స్ట్రా ఇస్తాడా? ఎన్ని యాతనలు ఉన్నాయి తెలియదు పాప, ఈయన కొంచెం అమాయకుడు చెప్పాక నాకు వల్లే ప్రవరుడు కూడా ఏమీ తెలియని వాడు, నోట్లో వేరెడితే కొరకలేడు. అందుకని ఏమనుకున్నాడంటే ఏదోలే పసరుంది కదా ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ రేపు వచ్చి చూద్దాం అనుకున్నాడు. రేపు కనుగొని కాకేమి రేడే కదన్న. పైగా సూర్యభగవానుడు ఆకాశంలో మెట్ట మధ్యాహ్నానికి వచ్చినట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఆయన ఎండ వల్ల బుర్ర చుర్రు అంటుంది అనుకున్నాడు. ఈలోపు వీడికి తెలియదు ఏంటంటే సూర్యుడి ఎండ బాగా రావడం వల్ల అక్కడున్న మంచు కొండల్లో కింద మంచు అంతా కరిగి ప్రవహిస్తుంది, ఆ మంచు ఇతని కాళ్ళ వేయించి కరిగి ప్రవహించింది, దాంతో పసరు కాస్త పట్టుకుపోయింది. అనుచు క్రమ్మరువేళ నీహారవారి బెర్రసి తత్పాదలేపంబు కరగిపోయే కరగిపోవుట ఎరుగడ ధరణి సురుడు దైవ కృతమునకిల నసాధ్యంపు కలదే. ఈ విధంగా వీడు అనుకుంటూ ఇంటికి పోదామనుకుంటున్న సమయంలో సూర్యభగవానుడి ఎండ బాగా పొడగా పడ్డం వల్ల, కిరణ ప్రభావం వల్ల మంచు కరగి చరణాల మీద నుంచి ప్రవహించి పసలు కొట్టుకుపోయింది. బాబు కరిగిపోవడం వీడికి తెలియదు. అందుకని ఇంతో పూర్వం చేసాడు, ఇంటి దగ్గర కాలికి పసలు రాయగానే కళ్ళు మూసుకుని హిమాలయాలు అన్నాడు. అనగానే టక్కన కళ్ళు మూసి తెచ్చుకుని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ కళ్ళు మూసుకుని ఇంటికి పోవాలి అన్నాడు. కళ్ళు తెరిచి ఇంటి దగ్గర ఉన్నానేమో అనుకుంటే మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఇదేంటారు మర్చిపోయానా అని అనుకుని, అదేదో సినిమాలో అనగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాలన్నా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మొదలైంది కంటికి వంటికి ఆగదారిగా నీరు. కొంప ఉరిగిపోయిందిరా, ఏం జరిగింది, మంత్రం పోయిందా, పసరు పోయిందా అని అప్పుడు కిందకు చూసుకుంటే కాళ్ళ మీద నుంచి నీరు ప్రవహిస్తోంది, పసరు కొట్టుకుపోయిందని అర్థమైంది. అయ్యో భగవంతుడా, ఎంత పొరపాటు చేశాను, ఈ దేవుడు ఇలాంటి రాత రాశాడు నాకు. వాడేవాడు ఆ దౌర్భాగ్యుడు, ఆ ఋషి ఎందుకు రావాలి ఇప్పుడు, వాడు దౌర్భాగ్యుడు, ఎంతో పూర్వం వాడు మహానుభవుడు అన్నాడు. క్షణాల్లో దోరే కదా అది. అందుకని సిద్ధుడు సిద్ధుడు అనుకున్నాను. ఆ ప్రబుద్ధుడు ఎందుకు వచ్చాడు, వస్తే మాత్రం నేను ఎందుకు అతని ద్వారా తీర్థయాత్ర విశేషాలు విన్నాను, వింటే మాత్రం ఏ ఎంత తొందరగా ఎందుకు తిరిగావు అని ఎందుకు ఆక్షేపించాలి. ఈ ఆక్షేపించటం వల్లే నాకు ఈ కర్మయోగం పట్టింది. ఆయన పసరు గురించి చెప్పడం ఏమిటి, ఇంత కాలికి రాయడం ఏమిటి, ఆ పసరు గురించి వెనకముందు అడగకుండా వచ్చి నేను ఇక్కడ పడ్డం ఏమిటి, పోని ఈ మందు గొప్పదని తెలుసుకోవడానికి భూలోకంలో ఎన్ని తీర్థయాత్రలు లేవు, అభిమాని ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చాను, దరిద్రపు మంచుకొండ అన్నాడు. ఇప్పుడు ఎంత ఘోరం అన్నాడు, అది అద్భుతమైన దివ్యస్థలం అన్నాడు. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దాన్ని తిట్టుకోవడం మొదలెట్టాడు అన్నమాట. అకలంకౌషధ సత్వమున్ తెలియ మాయా ద్వార కావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపకం ఉద్దండగండక వేదండ వరాహ వాగరిపు ఖడ్గవ్యాగ్రమి మంచుకొండకు రాజల్లునే బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. ఈ మందు ప్రభావం తెలుసుకోవడానికి కాశీ లేదా, తీర్థయాత్రకు వెళ్ళడానికి కురుక్షేత్రం లేదా, హరిద్వారం లేదా, గయ లేదా, ప్రయాగ లేదా, ఇంకెన్నెన్నో దివ్యస్థలాలు ఉన్నాయి, అవన్నీ చూడడానికి పోక మనిషి అన్నవాడి జాడే లేని ఈ మంచుకొండకి, భయంకర ప్రదేశానికి ఎందుకు వచ్చాను. అందుకే బ్రాహ్మణుడికి బుద్ధి లేదన్నారు అని తన దాని తిట్టు ఆ వంకత అందరినీ తిట్టాడు. బుద్ధిజాట్య జరితోన్మాదులు కదా శ్రోత్రియులు అంటే విప్రాహ పశ్చిమ బుద్ధయ అని సామెతుంది. అయిపోయాక అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండనుకుంటాట, అలా అనుకుంటే వాడిని విప్రుడు అన్నారు. అయిపోయాక ఇంకేమిటి ఉపయోగం ఇప్పుడు, అలాంటి వాడిని అయిపోయానే ఇప్పుడు నేనేం చేయను, నేను ఒక్క క్షణం కనపడకపోతే మా అబ్బాయి ఎక్కడున్నాడు బాబోయని అందరిళ్ళకి పరిగెత్తే మా అమ్మేం అయిపోతుందో, నాయన ఇంట్లో కూర్చుని సంధ్యావందన చేయరా బాబు అని నన్ను ఇంటి నుంచి కదలకుండా నా కోసం నా మీదే ప్రాణం పెట్టుకుని వెంపర్లాడే మా నాన్నగారు ఏమైపోతారో, ఇక నా భార్య అనుకూలవతి ఒక్క క్షణం నేను లేకపోతే ఉండలేదు, ఆ ఇల్లారు ఏమైపోతుందో, ఇక శిష్యులు నేనంటే ప్రాణం నేను లేకుండా వాళ్ళు భోజనం చేయరు, ఆ బ్రహ్మచారులు శిష్యులు ఏమైపోతారో, అయ్యో నిత్యకృత్యాలకి దూరం అయిపోయి ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టడానికి కూడా లేకుండా నాకు తినడానికి అన్నం లేకుండా ఎటు వెళ్ళాలో తెలియని ప్రదేశంలో పడి ఉన్నాను. పైగా ఎక్కడో ఎత్తైన మంచుకొండ మీద ఏ వైపు చూసినా మంచు తప్ప మనిషి లేడు, ఎటు రూటో తెలియదు, వెళ్ళగలనా లేదా ఇంటికి, ఎంత పని జరిగింది, అంతే ఏదో చేశారు పాపం అనుకున్నాడు బాబు. ఇంక ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు కదా, ఎక్కడైనా తిరగ్గా తిరగ్గా ఒక్కడైనా దొరకపోతాడా అని ఆ మంచుకొండలోనే చలికి గచగచ ఉడుకుతూ, అసలే అది చలి ఎక్కువ హీటర్ పెడితే తప్ప ఉండలేడు ఆయన. ఆ పరిస్థితుల్లో బయట నానా యాత్ర పడుతూ పైగా క్షణంలో ఇంటికి వెళ్ళిపోతామని పైన చొక్కా కూడా వేసుకోకుండా కట్టుగా వేసుకొచ్చేసాడు. ఇక చూడండి గదగదలు ఆడిపోతూ తిరగడం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి అమెరికా వచ్చినప్పుడు పడ్డ బట్టలు వాడు పడ్డాడు. ఈ విధంగా అటు తిరిగాడు ఇటు తిరిగాడు, చెట్ట చివరికి వెళ్ళి 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 ఒక చోట ఒక మంచి సువాసన వచ్చింది. అది ఎటువంటిది, తాంబూలం వేసుకోవడం వల్ల వచ్చే వాసన. తాంబూలపు వాసన వచ్చిందంటే ఇక్కడ గ్యారంటీగా ఎవరో ఉన్నారు, అమ్మాయి ఇక్కడికి వెళితే మునియాశ్రమం ఉంటుందేమో, మునియాశ్రమాల్లో ఎవరైనా నాకు తవ చెబుతారేమో అనుకున్నాడు. కొంచెం అక్కడే బుర్ర కలగకపోవడం అంటారు, మునులు తాంబూలాలు వేసుకోరు, తాంబూలం వేసుకున్నారంటే గ్యారంటీగా వాళ్ళు ఎవరో కొంచెం సరస్సులు. ఆ విషయం వీడు మర్చిపోయాడు. అయినా కనుగొనిది మునియాశ్రమమును తహతహ వడమీయచటి కరిగిన నాకు, ఇక్కడికి వెళితే నాకేదో త్రోవ తెలుస్తుంది అనుకుని వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం, ఒక ఉద్యానం ఉంది ఆ హిమాలయాల్లో. చల్లని ఆ ప్రాంతంలో రత్నాలతో తయారు చేయబడిన ఒక భవనం, అది కూడా గరుడ మడులను ఉంటాయి, గరుడ పచ్చని పచ్చల్లో ఒక పచ్చ, చాలా బాగుంటుంది అది. అది అమ్మాయి కట్టుకున్నటువంటి చీర ఎలా ఉంటుందో అలాంటి చీర రంగులు, పచ్చ రంగులు, ఆకుపచ్చ రంగులు వంటి ఒక పచ్చ అనమాట. అటువంటి పచ్చలతోటి తయారు చేయబడిన భవనం, ఆ భవనం చుట్టూతో ఉద్యానం. ఆ ఉద్యానం దగ్గర పోక చెట్లు ఉన్నాయి, పోక చెట్లు కిందంత నున్నగా ఆకుపచ్చగా ఉంటాయి. చూడండి మీరు ఎప్పుడైనా చిన్న చిన్న పోక చెట్లు, వక్కల చెట్లు చూస్తే ఎంత నున్నగా ఉంటుందో నైస్గా, అది కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చిన్న చెట్లు అయింది, ముదిరిపోతే చెట్లు వెళ్ళి ఎప్పుడైనంతే వయసులో ఉన్నప్పుడే ముదిరిపోతే ఉంది పడమొహం తెల్ల చుట్టు తెల్లతల. కాబట్టి అది నవయవనంలో ఉన్న చెట్టు, ఆ నున్నగా ఉన్న పోక చెట్టు దగ్గర చుట్టూతో ఒక చట్టా కట్టారు. ఆ చట్టా కూడా చంద్రకాంత శిలా వేదిక, మార్బుల్స్ ఆ రోజుల్లో పరిచారన్నమాట. ఆ వేదిక మీద కూర్చుని పోక చెట్టుకు ఆనుకుని ఒళ్ళో వీణ పెట్టుకుని ఒక సుందరీమణి అపూర్వ లావణ్యవతి పరమ సౌందర్యవతి అప్సర స్త్రీ పాట పాడుతుంది. అబ్బబ్బబ్బా ఏమి పాట అండి! తత నిదంబా భోగ తవళాం సుఖములోని అంగదట్టపు కావి రంగు వలన శశికాంతమణి పీఠి జాజువారగ కాయలు తుంగకు చపాళి నత్తమెల్ల తరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదోయి రతిపారవస్య విభ్రమముగులుప ప్రౌఢి పలికించు గీత ప్రబంధములకు కమ్రకర పంకరుఘరత్న కటక ఝణ ఝణధ్వని స్ఫూర్తి తాళవానములుగులుప ఇంపు తళు కొత్త వేణవాయింపుచుండి. ఒక పరమ సౌందర్యవతి తెల్లని బట్ట కట్టుకుంది, లోపలేవో ఎర్రని పావడ లంగా వేసుకుంది. లంగా మీద తెల్లని దవడం వల్ల ఈ తెల్లని లంగా కూడా ఆ ఎర్రని పావడం వల్ల మరింత ఎర్రగా అయిపోతుందిట. ఇంకో రహస్యం ఏంటంటే అసలు అమ్మాయే పరమ సౌందర్యంతో ఎర్రగా ఉంది అరుణవర్ణంలో, కింద కూర్చున్నదేమో చంద్రకాంతశిల, చంద్రకాంతశిల తెల్లగా ఉంటుంది. కూర్చోగానే ఈవిడ శరీరకాంతితో ఆ చంద్రకాంతశిల మీద కూడా పగడాల రాయిలు అయిపోయిందిట. మీరు ఎప్పుడో చూసారా చంద్రకాంతం మీద ఏ రంగు పెడితే ఆ రంగు ప్రతిఫలిస్తుంది, ఎర్రని పావడా రంగు, ఆమె సౌందర్యము, ఈ రెండూ కలిసి ఆ రాయిని పగడాల రాయిగా మార్చేయి, ఎర్రరాయిగా మార్చేసేయి. అలా ఉందన్నమాట. వీణ పుచ్చుకొని చేతితో ఇలా టీం టీం అని సవరిస్తూ పాట పాడుతూ ఉంటే ఈ చేతుకున్న కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టింగ్ టింగ్ అని వెనక్కి ముందుకి శబ్దం చేస్తున్నాయి. ఈ శబ్దం చేస్తున్న కంకణములు పాటకి తాళం వేసినట్టుగా ఉంది. అసలే సౌందర్యం, ఆ సౌందర్యానికి వీణ, వీణానాదానికి మించిన మధుర గాత్రం, గాత్రానికి తగిన పాట, పాటకి తగిన తాళం, ఇవన్నీ కలిసి ఆ కచేరీ చూసినవాడు విన్నవాడు అదృష్టవంతుడు. అంత మధురంగా పాడేస్తుంది ఆ పాటకి. చెట్లు కూడా చిగురిస్తున్నాయి, ఎండిపోయినవి, రాళ్ళు కరిగిపోతున్నాయి. అటువంటి సౌందర్యమని ఎదురుగుండా వస్తున్న పరవరుణ్ణి చూచింది. నిజానికి ఆయన పిలక పెట్టుకుని ఇదంతా గుండు చేయించుకుని ఇక్కడ పిలక పెట్టుకుని విభూతి పెట్టుకొచ్చాడు. అలాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారంటే అతని సౌందర్యం అంత గొప్పదట. అసలు ఒక్కొక్కటి పిలక పెట్టుకుని అందంగా ఉంటాడండి, ఒక్కొక్కటి ఎన్ని విగ్గులు పెట్టుకున్నా వాడు మహానికి అందం ఉంటుంది, అదేమిటో తెలియదు.